శ్రీరాముడు శివధనుర్భంగం గావించాడు. విశ్వామిత్రుని యొక్క అనుమతితో జనక మహారాజు అయోధ్యకి దూతల్ని పంపించాడు దశరథుణ్ణి ఆహ్వానించడానికి. దూతలు వచ్చారు అయోధ్య నగరానికి. రాజు యొక్క ఆజ్ఞతోటి సభాభవనంలో ప్రవేశించారు. జనక మహారాజు యొక్క సందేశాన్ని ఇలా వినిపిస్తూ ఉన్నారు దశరథ మహారాజుకి. ఓ దశరథ మహారాజా, మీ యొక్క, మీ గురువుల యొక్క, పురోహితుల యొక్క, బంధుమిత్ర పరివారం యొక్క యోగక్షేమాలని స్నేహపూర్వకమైనటువంటి మనస్సుతో కాంక్షిస్తున్నాను. నా పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి జ్ఞానకి వీర్యశుల్కయని నేను ప్రకటించినటువంటి విషయం మీకింతకు ముందే తెలుసు. ఎంతమందో రాజపుత్రులు ప్రయత్నించి ఈ శివధనస్సుని ఎక్కుబెట్టడానికి విఫలం చెందారు. దైవకృప వల్ల విశ్వామిత్రుని వెంట వచ్చినటువంటి నీ కుమారుడు రాముడు ఈ శివధనుర్భంగాన్ని గావించి నా కుమార్తెను గెలుచుకున్నాడు. మీ అనుమతి కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు ఉపాధ్యాయ, పురోహిత, బంధుమిత్ర, సపరివార సమేతంగా విచ్చేసి నేత్రానందకరంగా ఈ కళ్యాణాన్ని జరిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మాకు మీ దర్శనానందం కలిగించవలసింది. విశ్వామిత్రుని యొక్క అనుజ్ఞతో, శతానందల వారి అనుమతితో ఈ మాటలు మీకు నివేదిస్తున్నాను భవదీయుడు మీ జనక మహారాజు. ఇది ఆ లేఖ యొక్క సారాంశం. దూతల యొక్క వాక్యాలకి ఎంతో సంతోషించాడు దశరథ మహారాజు. వశిష్ఠ వామదేవులతోనూ అలాగే మహర్షులతోనూ చర్చించి వాళ్ళ యొక్క అనుమతిని తీసుకున్నాడు. మంత్రి, సామంత, పురోహిత, దండనాథులతోటి, అనేక మంది మహర్షులతోటి, అంతఃపుర కాంతలతోటి మిథిలా నగరానికి ప్రయాణం సాగిస్తున్నాడు దశరథ మహారాజు. ధనము, రత్నరాశులు తీసుకొని కోశాధ్యక్షుడు ముందుగానే బయలుదేరి వెళ్ళారు మిథిలకి. రథాలు, పల్లకీలు, చతురంగ బలాలతో సైన్యం బయలుదేరింది. వశిష్ట వామదేవ, కాశ్యప, జాబాలి, మార్కండేయులు, దశరథుడు యొక్క రాణులు, దశరథుడు రథారుడులయ్యారు. 4 రోజుల పాటు ప్రయాణం సాగింది. ఆ తర్వాత అందరూ కూడా మిథిలం చేరుకున్నారు. విదేహలో సీతారాముల యొక్క కళ్యాణం జరగబోతా ఉంది. దీన్ని మనం వేదాంతంగా గనక ఆలోచించినట్లయితే, సీత జీవుడు, రాముడు దేవుడు. జీవుడు దేవుడితో కలవటమే సీతారామ కళ్యాణం. ఆ కళ్యాణం ఎక్కడ జరుగుతుంది? విదేహలో జరుగుతుంది. అంటే దేహభ్రాంతి తీరినప్పుడు మాత్రమే జీవుడు దేవుడితో కలవటం జరుగుద్ది అని. అంటే దేహాభిమానం పోవాలి, దేహమే నేను అనేటువంటి తాదాత్మ్యం పోవాలి, అంటే దేహాత్మబుద్ధి పోవాలి. దేహాత్మబుద్ధి ఎప్పుడైతే పోయిందో జీవుడు కాస్త దేవుడు అవుతాడు. ఈ జీవుడు దేవుడు కావటమే సీతారామ కళ్యాణం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ వేదాంతపరంగా తెలుసుకోవాలి. దశరథుడు బంధుమిత్ర సపరివార సమేతంగా మిథిలా నగరానికి చేరుకున్నాడు. జనకుడు దశరథ మహారాజుకి ఎదురు వెళ్ళి స్వాగతం పలికాడు. పరస్పరం ఆలింగనం చేసుకున్నారు, కుశల ప్రశ్నలు వేసుకున్నారు. నిజంగా జనక మహారాజు, దశరథుడు ఇంతకు పూర్వమే స్నేహితుడు కూడా. ఇప్పుడు జనక మహారాజు అంటున్నాడు, ఓ దశరథ మహారాజా, మా ఆతిథ్యం స్వీకరించి ఈ రోజుకి మీరు విశ్రాంతి తీసుకోండి. రేపు యజ్ఞం పరిసమాప్తి అవుతుంది. ఆ తర్వాత మహర్షుల యొక్క అభిమతం ప్రకారం ఈ సీతారాముల యొక్క కళ్యాణం జరిపించండి అన్నాడు జనకుడు దశరథుడితోటి. దశరథుడు అంటున్నాడు, ఓ జనక మహారాజా, నీవు ఎలా చెబితే అలాగే చేస్తాం అన్నాడు దశరథుడు. అందరూ కూడా సంతోషించారు. జనకుడు యజ్ఞాన్ని పరిసమాప్తి గావించడానికి తగినటువంటి చర్యలు తీసుకుంటున్నాడు, తగిన ఏర్పాట్లు చేస్తున్నాడు. అదే సమయంలో సాంకాస్య నగరానికి దూతల్ని పంపించి తన సోదరుడైనటువంటి కుశధ్వజుడిని, తన తమ్ముడైనటువంటి కుశధ్వజుడిని పిలిపించాడు. కుశధ్వజుడు తన యొక్క కుటుంబ సభ్యులందరితో, భార్య బిడ్డలు అందరితో సహా బంధుమిత్ర పరివార సమేతంగా ఆయన కూడా వచ్చేస్తూ ఉన్నాడు. మరునాడు ఉదయం పుత్ర మిత్ర పురోహిత బంధుమిత్రాదులతో కలిసి దశరథుడు జనకుణ్ణి కలుసుకున్నాడు. వశిష్ఠుడు దశరథుడి యొక్క వంశవృక్షాన్ని వినిపిస్తూ ఉన్నాడు. అంటే పూర్వకాలంలో అటువైపున ఉన్నటువంటి ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, అలాగనే వధు వైపున ఉన్నటువంటి వంశంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని ఈ సంబంధాలు కలుపుకుంటూ ఉండేవాళ్ళు. అందుకనే మన వాళ్ళు అప్పుడప్పుడు అంటుంటారు, అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలా అంటారు. ఏడు తరాలు కాదు, వాళ్ళు వీలైనంత ఎక్కువ తరాలే చూశారు ఆ రోజుల్లో. అందుకనే ఇప్పుడు దశరథుడి యొక్క వంశవృక్షాన్ని గురించి వశిష్ఠుడు తెలియజేస్తున్నాడు. కులగురు అయినటువంటి వశిష్ఠుడు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు, పరబ్రహ్మ అవ్యక్త స్వరూపుడైనటువంటి పరబ్రహ్మ నుంచి బ్రహ్మదేవుడు వచ్చాడు. ఆ బ్రహ్మదేవునికి మరీచి కుమారుడు, ఆ మరీచి యొక్క కుమారుడు కాశ్యపుడు, ఆ కాశ్యపుడి యొక్క కుమారుడు సూర్యుడు, ఆయన వివస్వంతుడు అని అంటారు సూర్యుడు. ఆ సూర్యుని యొక్క కుమారుడే వైవస్వత మనువు. ఈ వైవస్వత మనువే ప్రథమ ప్రజాపతి, మనువుల్లో ఆ ఏడవ మనువు. ఇక ఆ వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు, ఆయన పేరు మీదుగానే ఇక్ష్వాకు వంశం అనేటువంటి పేరు వచ్చింది. ఇక్ష్వాకు యొక్క కుమారుడు కుక్షి, ఆ కుక్షి యొక్క కుమారుడు వికుక్షి, వికుక్షి యొక్క కుమారుడు బాణుడు, బాణుడి యొక్క కుమారుడు అనరణ్యుడు. ఈ అనరణ్యుడిని యుద్ధానికి ఆహ్వానించడానికి వచ్చాడు రావణాసురుడు, నాతో యుద్ధం చేయమన్నాడు. అనరణ్యుడు అప్పుడు యజ్ఞదీక్షలో ఉన్నాడు. నేను యజ్ఞదీక్షలో ఉన్నాను, యుద్ధం చేయకూడదు అంటాడు. అయ్యన్ని నాకు తెలియదు, నువ్వు యుద్ధం చేయాల్సిందేనని అతన్ని సంహరించాడు రావణాసురుడు అనరణ్యుడిని యజ్ఞదీక్షలో ఉన్నప్పుడు. అతడు చనిపోతూ ఓ శాపం పెట్టాడు, ఏనాటికైనా నా వంశంలో పుట్టినటువంటి వాడే నిన్ను సంహరిస్తాడు అని. అది ఆ అనరణ్యుడి యొక్క శాపం ఉంటుంది. ఆ అనరణ్యుడి కుమారుడు పృథు చక్రవర్తి, పృథు చక్రవర్తి కుమారుడు త్రిశంకు. ఈ త్రిశంకు కోసమే స్వర్గాన్ని నిర్మించాడు విశ్వామిత్రుడు. ఆ త్రిశంకు కుమారుడు దుందుమారుడు, ఆ దుందుమారుడి కుమారుడు యవనాశుడు, యవనాశుడి కుమారుడు మాంధాత, మాంధాత కుమారుడు సుసంధి, సుసంధి కుమారుడు ధ్రువసంధి, ధ్రువసంధి కుమారుడు ప్రసేనజిత్తు, ప్రసేనజిత్తు కుమారుడు భరతుడు, భరతుడి కుమారుడు అసితుడు. ఈ అసితుడి యొక్క కుమారుడే సగరుడు. మనం గంగా అవతరణాన్ని గురించి చెప్పుకున్నప్పుడు సగరుడి యొక్క కథ వచ్చింది. సగరుడు అని ఎందుకన్నారంటే గరం అంటే విషం, సగరం అని అంటే విషంతో కూడి, అంటే విషంతో కూడుకున్నటువంటి వాడు సగరుడు. అదేమిటండి విషంతో కూడుకున్నటువంటి వాడు అంటే, ఈ తండ్రి సగరుడి యొక్క తండ్రి అసితుడు అనేటువంటి వాడు శత్రువులతో యుద్ధం వచ్చింది. ఆ శత్రువులకి ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత భార్యలిద్దరితో హిమాలయాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటా ఉన్నాడు. భార్యలిద్దరు కూడా గర్భవతులయ్యారు. అయితే ఆ భార్యల్లో ఆ సమతులిద్దరికీ కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. అందుకని ఒక భార్య మరొక భార్యకి విషం పెట్టింది. ఎందుకంటే పుట్టినటువంటి బిడ్డ చనిపోవాలా, నా బిడ్డ మాత్రమే బ్రతికొండాలా, రాజ్యం రావాలా అనేటువంటి కాంక్షతోటి. అయితే ఆ భార్య అంటే విషాన్ని స్వీకరించినటువంటి భార్య, అక్కడ చ్యవన మహర్షి అనేటువంటి మహాత్ముడు ఉంటే ఆ మహాత్ముడిని సేవించి ఆయన్ని పూజించి ఆయన్ని ఆశ్రయించింది. ఆయనేమో వరాన్ని ఇచ్చాడు, నీ కుమారుడు విషాన్ని కూడా అరిగించుకొని పుడతాడు, అతనికి అతని మీద విషం కూడా ఏం పనిచేయదు అని. అందుకని గరం, గరం అంటే విషం, ఆ గరాన్ని అరిగించుకున్నటువంటి వాడు గనక సగరుడు అనేటువంటి పేరు ఆయనకు వచ్చింది. ఇక ఆ సగరుడి యొక్క కుమారుడే అసమంజసుడు, అసమంజసుడి కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుడి కుమారుడు దిలీపుడు, దిలీపుడి కుమారుడు భగీరథుడు. ఈ భగీరథుడే చివరికి గంగావతరణం, గంగని కాస్త భూలోకానికి తీసుకొని రావటం, భూలోకం నుంచి పాతాళానికి తీసుకెళ్ళటం, తన పినతండ్రుల యొక్క వాళ్ళ మీద ఈ గంగని పారించి వాళ్ళకి ఉత్తమ గతులు కల్పించడం జరిగింది. భగీరథుడి కుమారుడు కక్కుత్సుడు, కక్కుత్సుడే కుమారుడు రఘు, రఘువే కుమారుడు ప్రవృద్ధుడు. ఈ ప్రవృద్ధుడికే కల్మషపాదుడు అనేటువంటి పేరుంది. అంటే పాదాలన్నీ నల్లంగా మాడిపోయి ఉంటాయి. ఎందుకనంటే ఒక సందర్భంలో వశిష్ఠుడికి ఆయనకి తేడా వచ్చింది. వశిష్ఠుడు ఈయన్ని శపించాడు. అందుకని వశిష్ఠుడిని శపించడానికి కూడా జలం తీసుకున్నాడు. అప్పుడు భార్య అడ్డగించింది, మన కులగురువుని అట్లా శపించకూడదని. అప్పుడు ఆ నీళ్ళు ఏం చేయాలి, అందుకని తన కాళ్ళ మీద పోసుకున్నాడు. ఆ కాళ్ళు కాస్త నల్లంగా మాడిపోయింది. అందుకని ఆయన కల్మషపాదుడు అనేటువంటి పేరు వచ్చింది. ఆయన కుమారుడు శంఖనుడు, ఆయన కుమారుడు సుదర్శనుడు, ఆయన కుమారుడు అగ్నివర్ణుడు, ఆయన కుమారుడు ప్రసేనజిత్తు, ఆయన కుమారుడు శీఘ్రగుడు, ఆయన కుమారుడు మరువు, ఆయన కుమారుడు ప్రసృష్టుడు, ఆయన కుమారుడు అంబరీషుడు, ఆయన కుమారుడు నహుషుడు. ఈ నహుషుడే ఇంద్రుడు అవుతాడు ఒకసారి. సరే, ఏదో గర్వంతో అహంకారంతో తర్వాత పాముగా పడతాడు. అతడి కుమారుడే యయాతి. ఆ యయాతి కుమారుడు నాభాగుడు. ఆ నాభాగుడి యొక్క కుమారుడే అజుడు. అజుడి యొక్క కుమారుడు దశరథుడు. ఇదిగో ఈ ప్రకారంగా దశరథుడి యొక్క వంశం ఉన్నది అని చెప్పి ఆ వంశ చరిత్రను తెలియజేస్తాడు వశిష్ఠుడు. వశిష్ఠుడి మాటలకి చాలా తృప్తి చెందాడు జనక మహారాజు. కన్యాదానం చేయవలసినటువంటి వాడిని నేను గనక, మరి నా వంశ చరిత్ర కూడా నీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని తానే తన యొక్క వంశ చరిత్రను గురించి చెబుతూ ఉన్నాడు. మా వంశానికి మూల పురుషుడైనటువంటి వాడు నిమి చక్రవర్తి. ఆ నిమి కుమారుడే మిధి. ఆ మిధి ఈ నగరాన్ని నిర్మించినటువంటి వాడు గనక దీన్ని మిథిలా నగరం అన్నారు. ఆ మిధి కుమారుడు జనకుడు, అంటే అప్పుడు ఆయన పేరు కూడా జనకుడు. ఆయన కుమారుడు ఉదావసుడు, ఆయన కుమారుడు నందివర్ధనుడు, ఆయన కుమారుడు సుకేతుడు, ఆయన కుమారుడు దేవరాతుడు, ఆయన కుమారుడు బృహద్రథుడు, ఆయన కుమారుడు మహావీరుడు, ఆయన కుమారుడు సుద్రిధి, ఆయన కుమారుడు దృష్టకేతువు, ఆయన కుమారుడు హరియస్సుడు, ఆయన కుమారుడు మరువు, ఆయన కుమారుడు ప్రతింధరుడు, ఆయన కుమారుడు కీర్తిరథుడు, ఆయన కుమారుడు దేవమీఢుడు, ఆయన కుమారుడు విభుదుడు, ఆయన కుమారుడు మహేంద్రకుడు, ఆయన కుమారుడు కీర్తిరాయుడు, ఆయన కుమారుడు మహారాధుడు, ఆయన కుమారుడు స్వర్ణరోముడు, ఆయన కుమారుడు హరస్వరోముడు. ఆయనకి మేము ఇద్దరం బిడ్డలము. నేను జనక మహారాజుని, అదిగో నా సోదరుడు కుశధ్వజుడు. నేను రాజ్యపాలన చేస్తుండగా, అంటే పెద్దవాడిని గనక నాకే రాజ్యం వచ్చింది, నేను రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే సుధర్ముడు అనేటువంటి రాజు సాంకాశ్యపురం నుంచి మిథిలి మీద దండెత్తి వచ్చాడు. అతడు శివధనుస్సును నాకు అప్పగించు, నీ కుమార్తె సీతను కూడా నాకు అప్పగించు అని చెప్పి నాకు వార్త పంపించాడు. నేను దానికి ఇష్టపడలేదు. అందుకని చెప్పి అతను నాతో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో అతన్ని నేను సంహరించాను. అప్పుడు నా తమ్ముడు ఈ కుశధ్వజుడిని ఆ సంకాశ్య రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేశాను, అదిగో ఇప్పుడు ఆయన అక్కడి నుంచే పిలిపిస్తున్నాను అని జనక మహారాజు తన యొక్క వంశ చరిత్రను చెప్పాడు. ఇలా వంశ చరిత్రలు చెప్పుకోవటం అనేటువంటిది ఆ రోజుల్లో సాధారణంగా ఉన్నటువంటి ఆనవాయితీ. ఆ ఆనవాయితీ చాలా కాలం దాకా ఈ కలియుగంలో కూడా ఉంది. దాదాపు ఒక 100 సంవత్సరాల క్రితం వరకు కూడా తల్లి తండ్రి తాత ముత్తాత వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు ఏమిటని చూసేవాళ్ళు. సరే, ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు చూసేదంతా వేరే అయినాయి కాబట్టి ఇప్పుడు అవి పాటించటలేదు. సరే, ఇప్పుడు అంటున్నాడు ఓ వశిష్ఠ మహర్షి, వీర్యశుల్క దేవకన్యతో సమానమైనటువంటి నా కుమార్తె సీతని రామునికిచ్చి కళ్యాణం జరిపించాలనుకుంటున్నాను. అదే సందర్భంలో నా 2వ కుమార్తె అయినటువంటి ఊర్మిళని లక్ష్మణునికిచ్చి వివాహం జరిపిస్తాను అన్నాడు జనక మహారాజు. ఆ మాటకి దశరథుడు అంటున్నాడు, ఓ రాజా, ఇలా జరగటం నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు. ఇప్పుడు వశిష్ఠుడు జనక మహారాజుతో అంటున్నాడు, ఓ రాజా, నా ఒక్క మాటని జాగ్రత్తగా వినండి. నీ తమ్ముడు కుశధ్వజుడు ఇక్కడికి వస్తున్నాడు. అతడు ధర్మజుడు. అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అనేటువంటి విషయం కూడా మీరే చెప్పారు. దశరథుని యొక్క పుత్రులైనటువంటి భర్త శత్రుఘ్నులు ఇద్దరున్నారు. వాళ్ళిద్దరికీ కూడా నీ సోదరుని యొక్క కుమార్తెలు ఇద్దరిని వివాహంగా చేసినట్లయితే 4 కుమారులకి వివాహం అయినట్లుగానే ఉంటుంది. 4 పుత్రులు కూడా లోకపాలకులతో సమానమైనటువంటి వాళ్ళు అని చెప్పడంతో జనక మహారాజు ఎంతో ఆనందించి, మా 2 వంశాల యొక్క కలయిక లోక కళ్యాణానికి దారితీస్తుంది అని మీ అనుగ్రహంతో నేను భావిస్తూ ఉన్నాను. ఓ మహర్షి, నీ ఆజ్ఞ నాకు శిరోధార్యం. నా తమ్ముడి యొక్క కుమార్తెలు మాండవి శృతకీర్తుల్ని భర్త శత్రుఘ్నుకి ఇచ్చి వివాహం జరిపిస్తాను. నలుగురికి ఒకే రోజున వివాహం జరిపిద్దాం అన్నాడు జనక మహారాజు. అయితే ఇక్కడ మనకు ఒక విషయం తెలుస్తుంది. జనక మహారాజు తమ్ముడి యొక్క కుమార్తెల్ని భర్త శత్రుఘ్నులకు ఇవ్వడానికి తమ్ముడిని సంప్రదించలా, తనంతటి తానే చెప్పేశాడు. ఈ రోజుల్లో అయితే అది కుదరదు. కానీ ఆ కాలంలో ఏమిటంటే, ఎవరైతే కుటుంబానికి పెద్ద ఉన్నాడో ఆయన ఇష్ట ప్రకారమే అన్ని జరుగుతాయి. ఆయన అన్ని కూడా ఆలోచించి జాగ్రత్తగా చేస్తాడనేటువంటి ఉద్దేశం మిగిలినటువంటి చిన్నవాళ్ళకి అందరికీ ఉంటుంది కనుక ఆ పెద్దవాడికే సంపూర్ణమైనటువంటి హక్కు అధికారాలు ఉంటాయి. ఆ అధికారాన్ని ఎవ్వరు కూడా ప్రశ్నించడం జరగదు ఆ కాలంలో. ఇక దశరథుడు తన యొక్క నివాసానికి వచ్చిన తర్వాత నలుగురు కుమారులకి కూడా వాళ్ళని ఉద్దేశించి 400,000 గోవుల్ని దానం చేశాడు. మరునాడు ఉదయం సీతారామ కళ్యాణానికి మహర్షులందరూ కూడా వెంటరాగా దశరథుడు జనకుని యొక్క యాగశాలకు చేరుకున్నాడు. రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నునికి మంగళ స్నానాలు చేశారు, ఆభరణాలు ధరించారు, చక్కగా అలంకరించుకున్నారు, చేతులకు తోరణాలు కట్టుకున్నారు. వశిష్ఠ మహర్షి వెనక నడుస్తూ దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు నలుగురు కుమారులు. అప్పుడు వశిష్ఠుడు జనకుడి దగ్గరికి వెళ్ళి, ఓ రాజా, దశరథుడు పెళ్లి కుమారులతో సహా వచ్చాడు, కన్యాదాత కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, ఇప్పుడు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అన్నాడు. అప్పుడు జనక మహారాజు అంటున్నాడు, ఓ మహర్షి, నా కుమార్తెలు నలుగురు కూడా మంగళ స్నానాలు ముగించారు, చేయవలసినటువంటి మంగళకార్యాలన్నీ కూడా నిర్వర్తించారు, వివాహ వేదిక దగ్గరే కూర్చున్నారు, నేను కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. దశరథ మహారాజుకి ఇది స్వగృహం లాంటిది, ఇంకా ఆలస్యం ఎందుకు అన్నాడు జనక మహారాజు. దశరథుడు కుమారులతో సహా అక్కడికి వచ్చాడు. మీరే దగ్గరుండి వివాహం జరిపించండి అని వశిష్ఠుడితో అన్నాడు దశరథ మహారాజు. వశిష్ఠుడు విశ్వామిత్ర శతానందుల్ని వెంటబెట్టుకొని మండపం దగ్గరికి వచ్చి మండపం మధ్యన అగ్నివేదికని నిర్మించాడు. అంటే అగ్ని రాజేయటానికి ఒక వేదికను నిర్మించాడు, అగ్నిని ప్రజ్వలింపజేశాడు. అప్పుడు జనక మహారాజు స్వర్ణాభరణ భూషితైనటువంటి సీతాదేవిని తీసుకుని వచ్చి రాముని ఎదుట కూర్చోబెట్టాడు. సీతారాముల్ని ఒకే చోట చూచేటప్పటికీ ఆ నగరంలో ఉన్నటువంటి ప్రజలతో సహా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నయనానందకరంగా ఉంది. మనం ఎంత పుణ్యం చేసుకున్నామో, ఈ సీతారాముల యొక్క కళ్యాణాన్ని వైభవంగా కన్నులారా తిలకించేటువంటి అదృష్టం మనకు కలిగింది అని చెప్పుకుంటా ఉన్నారు అందరు కూడా. అందరూ ఆనందంగా ఉన్నారు. అప్పుడు జనక మహారాజు ముందుకొచ్చాడు. ఓ రామా, ఇదిగో సీత, నా కుమార్తె, ఇక నీకు సహధర్మచారిణి, ఈమెను స్వీకరించు. నీ చేతులతో ఈమె చేతిని పట్టుకో, ఈమె పతివ్రత అయి నిన్ను సేవిస్తుంది, సదా నీకు నీడలాగా నిన్ను అనుసరిస్తుంటుంది అని మంత్రజలాన్ని రాముని చేతిలో వదిలాడు. అప్పుడు దేవతలు పుష్పవర్షం కురిపించారు. దేవదందుభులు మ్రోగిని, గంధర్వులు గానం చేస్తున్నారు, అప్సరసులు నృత్యం చేస్తూ ఉన్నారు. దేవతలంతా కూడా విమానారూఢులై ఈ సీతారాముల యొక్క కళ్యాణాన్ని తిలకించడం కోసమై ఆకాశంలో అట్లా వచ్చి నిలబడ్డారు. అక్కడ వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు ఈ కళ్యాణాన్ని దర్శిస్తూ. ఆ తర్వాత లక్ష్మణ, ఇదిగో నా కుమార్తె ఊర్మిళ, ఈమె యొక్క పాణిగ్రహణం చెయ్యి అన్నాడు జనక మహారాజు. ఆ తర్వాత భర్త, ఇదిగో మాండవి, ఈమెను పాణిగ్రహణం చెయ్యి అన్నాడు. ఆ తర్వాత శత్రుఘ్న, శృతకీర్తి యొక్క ప్రాణిగ్రహణం చెయ్యి అన్నాడు. నలుగురు రాజకుమారులు కూడా నలుగురు కన్యల యొక్క హస్తాలు పట్టుకున్నారు. ఓ సౌమ్యులారా, మీకు మా కూతుళ్ళు ఇల్లాండ్రు అవుతున్నారు అని అంటూ ఉండగా వశిష్ఠ మహర్షి అనుమతితోటి నలుగురు అన్నదమ్ములు కూడా ఈ నలుగురు అక్కజెల్లెళ్ళ చేతులు పట్టుకొని అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణం చేశారు. జనక మహారాజుకి అక్కడ ఉన్నటువంటి మహర్షులందరికీ కూడా నమస్కరించారు. నలుగురు రాజకుమారులు వాళ్ళ వాళ్ళ భార్యలతో కలిసి దశరథ మహారాజుకి ఆయన ముగ్గురు భార్యలకి నమస్కారాలు చేశారు. ఆ విధంగా వాళ్ళ కళ్యాణాలు జరిగినాయి. కళ్యాణం అయితే జరిగిపోయింది. మరి కళ్యాణం అయిపోయిన తర్వాత కొన్ని ముచ్చట్లు ఉంటాయి, వివాహ ముచ్చట్లు. మరి అవి ఏమిటో వాటిని కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. కళ్యాణ వేదిక మీద సీతాదేవి సర్వాభరణ భూషితయై శోభిస్తా ఉంది. సాధారణంగా వివాహ సమయంలో అన్ని రకాల ఆభరణాలు పెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి లేకపోయినా ఇతరులకి తెచ్చుకొనైనా పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు అలా ఇతరులకి తెచ్చుకోవాల్సినటువంటి పని లేదు ఇక్కడ, ఎందుకంటే రాజులు కాబట్టి. అన్ని రకాలైనటువంటి ఆభరణాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది సీతాదేవి. ఆమె మనస్సులో అనేకమైనటువంటి ఆలోచనలు సాగుతూ ఉన్నాయి. రాముణ్ణి ఎప్పుడు చూడటమా అని. అదేమిటంటే ఇప్పుడు దాకా చూడలేదా, పెళ్లి కూడా అయిపోయింది కదా అని అంటే, ఆ రోజుల్లో అలా ఉండేవాళ్ళు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఇప్పుడు వివాహం అయిన తర్వాత రాముణ్ణి ఎప్పుడు చూద్దామా ఎప్పుడు చూద్దామా అని ఆలోచిస్తూ ఉందట. ఆమె యొక్క కోరికను తెలుసుకున్నారు ఆమె యొక్క చెలికత్తెలు. అంటే రాముణ్ణి చూడాలనేటువంటి కోరిక ఉంది, కానీ చూడాలంటే మాత్రం సిగ్గుగా ఉంది. అందుకే ఆలోచిస్తూ ఉంది. ఆమె మనసుని పసిగట్టినటువంటి చెలికత్తెలు ఒక పుష్పమాలను తీసుకొచ్చి చేతికిచ్చి రాముని మెడలో అలంకరించు అన్నారు. ఆ పుష్పమాలను చేతికి తీసుకుంది సీతమ్మ. రెండు చేతులతో మాలను పట్టుకొని అలా రాముడికి వేయటం కోసం అలా నిలబడితే రాముడు కొంచెం తల వంచాడు. రాముడు ఆజానుబాహుడు, సీతమ్మ కన్నా చాలా ఎత్తుంటాడు. అందుకనే ఆయన తలకాయ వంచితే కానీ ఈమె దండ వేయటానికి వీల్లేదు. అందుకనే కొంచెం తల వంచి నిలబడ్డాడు. రెండు చేతులు కూడా కొంతవరకు పైకెత్తింది సీతాదేవి, కానీ పుష్పమాల వేయటానికి మాత్రం ఎందుకో ఆలస్యం చేస్తూ ఉంది. అంటే పుష్పమాల మాత్రం వేయలా, అలా రెండు చేతులు పైకెత్తి పట్టుకుంది. ఇంకా ఆయన శిరస్సు కొద్దిగా పైనే ఉంది, అందుకని అలాగే ఆలోచిస్తూ నిలబడిపోయింది. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కావట్లా, ఎందుకు ఇలా పుష్పమాలను చేతిలో పట్టుకుందా అనేటువంటి విషయం అర్థం కాల. అందుకని మహాత్ములైనటువంటి వాళ్ళు, మహర్షులైనటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి నగర ప్రజలందరూ కూడా చాలామంది ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా ఏదేదో వాళ్ళకి తోచినటువంటి మాట అనుకుంటున్నారు. వాళ్ళేమనుకుంటున్నారో ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకుందాం. సీతమ్మ మాల వేయకుండా అలా రెండు చేతులతో పట్టుకొని నిలబడి ఉండటాన్ని శ్రీరాముడు చూచాడు. తన యొక్క మనస్సులో ఇలా అనుకుంటున్నాడు, ఏమని, జానకి ఎందుకు ఇలా మాల వేయకుండా ఇంత ఆలస్యం చేస్తున్నావు అని మనసులో అనుకుంటున్నాడట. అంటే ఇదంతా కూడా ఎవరో కొంతమంది అనుకునేటువంటి మాట. అప్పుడు సీతాదేవి, స్వామి శివధనుస్సును విరిచేటప్పుడు మీరు ఎంత ఆలస్యం చేశారు, నాకు ఎంత ఆందోళనగా ఉంది, ఎంత ఉత్కంఠగా ఉంది, అందుకే నేను కూడా ఇప్పుడు మాల వేయకుండా కాస్త ఆలస్యం చేస్తున్నాను అని అన్నదంట మనసులో. అప్పుడు రాముడు అన్నాడు, నేను ఇంత ఆలస్యం చేయలేదే, నీవే ఎక్కువ ఆలస్యం చేస్తున్నావు అని ఆయన అనుకున్నాడట. అప్పుడు సీత అంటుంది, వినటం తేలికేను కలపటమే కష్టం కదా, అందుకని మీరు పర్వాలేదు, ఈ మాలను కోర్చడం వేయటం ఇది కాస్త కష్టం అని అన్నదట. ఇలా అనుకున్నారు కొందరు. అంటే ఇలా మాల చేత్తో పట్టుకొని అలా నిలబడితే ఇదిగో ఇలా భావించారు. ఇక మరికొందరు ఏమనుకుంటున్నారో మళ్ళీ ఇక్కడ చెప్పుకున్నాం. సీతమ్మ పుష్పమాలను రాముని మెడలో వేయటానికి రెండు చేతులు పైకెత్తింది. ఈలోగా చేతికి వేసుకున్నటువంటి కంకణాలు, కంకణాల్లో ఉన్నటువంటి మణులు, కంకణాలంటే గాజులు, గాజుల్లో ఉండే మణులంటే రత్నాలు, మణులు ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం రాళ్ళ గాజులు చేయించినట్టుగా అప్పుడు రత్నాలు మనం వాళ్ళతోటి మణులతోటి చేయించుకునేవాడు. అప్పుడు ఆ శ్రీరాముడి యొక్క ముఖారవిందాన్ని ఆ మణిలో దర్శిస్తూ ఉంది సీతాదేవి. నేను కనుక కదిలితే ఈ రాముడి యొక్క ముఖారవిందాన్ని దర్శించే అవకాశం పోతుందేమోనని అట్లానే పట్టుకొని అటువైపుకే చూస్తూ ఉందట. అందుకని మాల వేయకుండా ఉన్నదని కొంతమంది అనుకుంటా ఉన్నారు. ఇక శ్రీరాముడు, సీత తమ మనస్సులో ఇలా అనుకుంటున్నారని మరికొందరు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు వాళ్ళు, రాముడు అంటున్నాడు, ఓ జానకి తొందరగా పుష్పమాల వేయి, శివధనుస్సును విరిచినటువంటి రాముడు తల వంచుకొని నిలబడి ఉన్నాడు అని రాజులందరూ కూడా నా వైపు అవహేళనగా చూస్తారు. ఇంత గొప్ప వీరాది వీరుడైనటువంటి వాడు తల వంచాడు అని నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు అన్నాడట. అంటే సీతాదేవి అంటుంది, స్వామి, అనన్య సామాన్యమైనటువంటి శివధనుస్సుని ఎక్కు పెట్టినటువంటి మీరేమో తల వంచి నిలబడ్డారు. అహంకారులైనటువంటి ఈ రాజులంతా కూడా ఆ విల్లుని తాకటానికి కదల్చడానికి కూడా సాధ్యపడక తల ఎత్తుకొని విర్రవీగుతూ ఉన్నారు. అహంకారులైనటువంటి వాళ్ళకి, నిరహంకారులు వినమ్రులైనటువంటి మీకు ఉన్నటువంటి తేడా ఏమిటో అందరూ తెలుసుకుంటారు కదా అన్నదట సీతాదేవి. అందుకని నేను ఈ మాల వేయకుండా ఆగుతున్నా. అంటే మీరు అట్లా తల వంచుకొని ఉండాలా, వీళ్ళేమో అహంకారంతో తలెత్తుకొని ఉండాలా, అప్పుడు మీకు వాళ్ళకి ఉన్నటువంటి తేడా వాళ్ళకి తెలియాలా అని, అందుకని నేను మాల వేయటం లేదు అని, అందుకని వేయలేదని అనుకుంటా ఉన్నారట కొందరు. ఇక మరొక ఆలోచన, అంటే ఆ మాల వేయకుండా అలా నిలబడతానికి ఏమిటనంటే, ఓ రాముడు రాముడు, ఓ జానకి, నేను మరీ తల వంచితే బాగుండదు, కానీ మరి వేసేసేయి, త్వరగా పుష్పహారాన్ని నా మెడలో వేయి అని అనుకున్నాడంట మనసులో. సీత, స్వామి, మీరు బాగా తల వంచకపోతే నేను పుష్పమాల వేయదలుచుకోలేదు. ఇంకా వంచితే బాగుండదని ఆయనంటే, మీరు బాగా వంగితే కానీ నేను మాల వేయను, అందుకని నేను మాల వేయాలంటే మీరు ఇంకా బాగా వంగాల్సిందే. కారణం ఏమిటంటే నేనేమో భక్తిని, మీరేమో జ్ఞానం, భక్తి ముందు జ్ఞానం వంగాల్సిందే అన్నదట, అందుకే ఆలస్యం చేస్తున్నది అని మరికొంతమంది ఇలా అనుకుంటా ఉన్నారు. మరి దీనికే మరికొంతమంది ఏమనుకుంటున్నారంటే, అనుకోవటమే కాదు అక్కడ జరిగింది కూడా, రాముడు ఆజానుబాహుడు, బాగా పొడగరి, అందువల్ల రాముని యొక్క కంఠం సీతమ్మకి అందదు. పూలమాల ఎలా వేయాలో అర్థం కాక అలాగే నిలబడిపోయింది సీతమ్మ. అంతకన్నా తల వంచడం రాముడికేమో ఇష్టం లేదు. ఈయనేమో తగ్గడు, ఆమెమో పెరగదు. మరి ఎట్లా ఈ సమస్యను పరిష్కరించడం అని ఆలోచించాడు రాముడు. ఎంతసేపు నేను ఇలా నిలబడేది తలకు వచ్చుకొని, నేనేమో ఇంతకంటే వంగటం నాకు ఇష్టం లేదు, ఆమెమో అంతకంటే ఏమేమో పైకి చేతులు ఎత్తలేదు, మరి ఎట్లా అని ఆలోచించి పక్కన లక్ష్మణుడి వైపు చూచాడంట రాముడు. చూచి అన్నాడంట, అంటే తలకాయట సైగ చేశాడు, చూపాడు. లక్ష్మణుడేమో అన్నాడు, నేను ఒప్పుకోను అని. సరే, ఇక్కడ చూస్తున్నట్టు పక్కనే ఉన్న విశ్వామిత్రుడికేమో ఈ సైగలు అర్థం కాల. దూరంలో ఉన్న వాళ్ళకి సైగలు తెలిసినాయో తెలియలేదో కానీ పక్కన విశ్వామిత్రుడికి సైగలు తెలిసింది. ఏమయ్యా లక్ష్మణ, ఏమిటయ్యా మీ సైగలు, ఏంటి వ్యవహారం ఏంటి అసలు అన్నాడంట. అంటే అప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు, ఓ మహాత్మా, మీరు చూస్తానే ఉన్నారు కదా, మా వదిన గారేమో మాల వేయటం లేదు, మా అన్నగారేమో తలకాయ అంతకంటే వంచటం లేదు. ఇప్పుడు ఇద్దరికి బాగా తేడా కనపడతా ఉంది, అందుకని ఏదో రకంగా పరిష్కారం కావాలని మా అన్న ఏం చేశాడంటే నాతో చెబుతున్నాడు, కాస్త భూమిని పైకెత్తండి. అంటే నేను ఆదిశేషుణ్ణి కదా, ఆదిశేషుడు భూమి మొత్తాన్ని కూడా తల మీద ధరించేటువంటి వాడు కదా, అందుకని మీ వదిన గారి పాదాల కింద ఉన్నటువంటి భూమిని కాస్త పైకెత్తవయ్యా అని నాకు అట్లా సైగ చేస్తున్నాడు. నేనన్నాను, భూమిని ఒకచోట పైకెత్తడం నా వల్ల కాదు, మొత్తం భూమి అంతా నేను ఎత్తేస్తానే కానీ ఎక్కడో ఒకచోట ఎత్తి ఒకచోట దించి అట్లా చేసేవాడిని కాదు కదా, అందుకని కుదరదని నేను తలకాయ ఊపాను అన్నాడు. మరి ఎట్లయ్యా దీనికి పరిష్కారం, ఆమె ఎప్పుడు మాలేస్తుంది, ఎప్పుడు ఈ పని పూర్తి అవుతుంది అని అంటే, మీరు కనుక అనుమతిస్తే నేను దీనికి ఏదో పరిష్కారం ఆలోచిస్తాను అన్నాడంట లక్ష్మణుడు. సరే అలాగే చేయి అన్నాడు విశ్వామిత్రుడు. వెంటనే లక్ష్మణుడు ఏం చేశాడంటే, వెంటనే పోయి రాముడి పాదాల మీద పడ్డాడు. రాముడి పాదాల మీద పడంగానే రాముడు లక్ష్మణుడిని పైకి లేపడం కోసం తలకాయ వచ్చాడు. తలకాయ వచ్చినప్పటికీ సీతాదేవి మాలేసి. ఇది సైగల్లో ఉన్నటువంటి ఆంతర్యమని, మరి దానికి పరిష్కారంగా లక్ష్మణుడు చేసినటువంటి పని. అయితే సీతారాములు ఇద్దరు కూడా మరి మాల వేయటం రాముడు మాల వేయించుకోవటం రెండు కూడా జరిగినాయి కానీ రాముడు అంటున్నాడు, లక్ష్మణ ఎంత పని చేసావయ్యా, సమయాసమయాలు పాటించకుండా వచ్చి కాళ్ళ మీద పడ్డావు, అనవసరంగా నువ్వు తటాలను కాళ్ళ మీద పడేటప్పటికీ నేనేమో తలకాయ ఉంచాల్సి వచ్చింది. తలకాయ ఉంచినప్పటికీ నీ కారణంగా సీత ముందు నేను తలకాయ ఉంచాను, ఎంత పని చేశావు అని అంటే అప్పుడు లక్ష్మణ్ అంటున్నాడు, ఓ ప్రభు భక్తి ముందు భగవంతుడు తలకాయ ఉంచాల్సిందే, కాబట్టి ఇందులో తప్పేమీ లేదు కనుక ఇది మంచే అని లక్ష్మణుడు అన్నాడు. ఇలా సీతమ్మ రాముని మెడలో పుష్పమాల అలంకరించడానికి ఎంత తతంగం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇదిగో వివాహానంతరం జరిగినటువంటి విషయాల్లో మనం చెప్పుకుంటా ఉన్నాం. ఇది పుష్పమాల వేయటం యొక్క కథ. ఇక మరొక వ్యవహారంలోకి వస్తే, కొంతమంది చెలికత్తెలంట సువర్ణ పాత్రలతోటి గంగోదకం తీసుకొచ్చారు శ్రీరాముడి యొక్క పాదాలు కడగటానికి, ఆయన పాదాలను పూజించడానికి. ఈ కళ్యాణాన్ని చూస్తున్నటువంటి వాళ్ళ యొక్క దృష్టి అంతా కూడా రాముడి యొక్క పాదాల మీదనే ఉంది. రాముడి యొక్క పవిత్రమైనటువంటి పాదాలను ధ్యానించినా, స్పృశించినా, దర్శించినా, పూజించినా సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళనమైపోతాయి. అటువంటి చరణ కమలాలని జానకీదేవితో అమ్మా నీవు కడుగు అని చెప్పి గంగోదకం తీసుకొచ్చారు చెలికత్తెలు. ఇప్పుడు అది చూసి ఆహా, జానకీదేవికి శ్రీరాముడి యొక్క పాదాలని కడిగేటువంటి అదృష్టం కలిగింది, దాన్ని దర్శించేటువంటి అదృష్టం మనకు కలిగిందని వాళ్ళందరూ ఆనందిస్తూ ఉన్నారు. ఏ పాద పంకజాల నుంచి పవిత్రమైనటువంటి గంగ ఆవిర్భవించిందో, ఏ పాద పద్మాల పరాగం సోకి అహల్య పాప విముక్తిని శాప విముక్తిని పొందిందో, అటువంటి పాద పద్మాలని సీతాదేవి ఈనాడు కడగబోతా ఉన్నది అని అందరు కూడా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారండి. ఇలా అందరు కూడా ఆసక్తితో చూస్తూ ఉన్నారే కానీ సీత మాత్రం రాముని పాదాలు కడగలేదు. అక్కడ పూలమాల వేయినట్టుగానే ఇక్కడ కూడా పాదాలు కడగటానికి సిద్ధంగా వల్ల మెదలకుండా కూర్చుంది. పాత్రలు పట్టుకొని చెలికత్తులేమో పక్కన నిలబడ్డారు. ఆమె కడిగితే కదా వాళ్ళు పాత్రలు ఇవ్వటానికి వీలయ్యేది. సరే పుష్పమాల వేయటానికి సందేహించినట్లే పాదాలు కడగటానికి కూడా సందేహిస్తూ నిలబడి ఉన్నది. మరి ఇక్కడ యొక్క ఆమె సందేహం ఏమిటో, ఆమె సంశయం ఏమిటో ఇక్కడ కూడా మహాత్ములు కొంతమంది వాళ్ళ ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఏమని చేస్తున్నారు, ఇతని యొక్క చరణ కమల ధూళి అంటే ఈ పాదాల యొక్క ధూళి తగిలి సుందర రూపాన్ని ధరించినటువంటి అహల్య కొన్ని క్షణాల వ్యవధిలోనే ఇతనికి దూరం అయిపోయింది. అంటే ఆమె కొన్ని వేల సంవత్సరాలు అలా పడి ఉంది, ఆ తర్వాతనేమో ఈయన యొక్క పాదధూళి తగిలి సుందరమైనటువంటి స్త్రీగా వచ్చింది, కానీ వెంటనే ఆమెను వదిలేసి వచ్చేశాడు. మరి నేను కూడా ఆ పాదాలను కనుక కడిగితే అమ్మో నేను కూడా రాముడి పాదాలకు దూరం అయిపోతారేమో, అందుకని నేను వాటి జోలికి వెళ్ళను అనుకొని కూర్చుంది కడగటానికి ఇష్టం లేక అని కొంతమంది అనుకున్నారు. ఇక మరికొంతమంది ఏమో రాముని యొక్క పాదస్పర్శతోటి శిల అహల్యగా మారిపోయింది కదా, మరి సీతమ్మ యొక్క కరకమలాలకి రత్నాలు పొదిగి ఉన్నటువంటి కంకణాలు ఉన్నాయి అంటే రాళ్ల గాజులు ఉన్నాయి కదా, మరి అందులో ఉన్నటువంటి రాళ్ళు ఆ రాయి అక్కడ అహల్య అయింది కదా, ఈ రాళ్ళన్నీ కూడా స్త్రీలయ్యారనుకో, అబ్బో నాకొద్దు అని చెప్పి అందుకని పాదాలు కడగటానికి ఇష్టం లేక అలా ఊరుకున్నదట. ఇంతలో ఒక చెలికత్తి వచ్చి ఆమె చెవిలో చెప్పింది, అమ్మా ఈ బాధంతా కూడా ఆయన చరణ ధూళి వల్లనే కదా, ఆయన పాదధూళి వల్ల కదా, ఇదిగో ఈ గంగోదకంతో ఆ పాదాలు కడిగేసి ఆ తర్వాత ఇక ధూళి ఉండదు, మనకి ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు అని చెప్పిందంట. అప్పుడు పాదాలు కడిగేసింది. ఇక వివాహానంతరం మనకి పాంపు వేయటం అనేటువంటిది ఒక ఆచారం ఇప్పటికి కూడా ఉంది చాలా చోట్ల. అప్పుడు ఆటలు పాటలు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వివాహం అయిన తర్వాత వధూవరుల చుట్టూ చేరారు అందరు కూడా కూర్చొని పాటలు పాడుతూ వినోదాన్ని కల్పిస్తూ ఉన్నారు. సరే జనక మహారాజు వైపు అంటే సీతాదేవి వైపు ఉన్నటువంటి వాళ్ళు పాట పాడుతున్నారు. ఏమని పాడుతున్నారంటే, రాజంటే రాజు అయోధ్య రాజు, ముగ్గురు భార్యల ముదసలి రాజు, సంపదలన్నా సంతానం సున్నా, పాయసం పంచి పుత్రులకి అన్నాడు అని పాడుతూ ఉల్లాసంగా వినోదాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఎందుకో ఈ వినోదం లక్ష్మణుడికి నచ్చల. అయోధ్యలో పాయసం దాగి బిడ్డల్ని కన్నారు అనేటువంటి మాట ఎందుకో లక్ష్మణుడికి నచ్చల. అతనికి నచ్చకపోయేటప్పటికి వెంటనే లక్ష్మణుడే పాట అందుకున్నాడు. ఏమన్నాడంటే, సంతతి కోసం అయోధ్యలో పానం చేశారు పాయసాన్ని, కనటం కూడా కష్టమేనని మిథిలిలో మీకు తెలుసు, మహిళండి మహిళలు కొడతారని అన్నాడు ఆయన. అంటే మీకు కంఠం కూడా కష్టమని, వాళ్ళు పాయసం తాగినా వాళ్ళే కన్నారు, మీకు కంఠం కూడా కష్టమని భూమిలో నుంచి తెచ్చుకుంటున్నారు అని లక్ష్మణుడు అన్నాడు. ఈ వినోదాలతో చమత్కారాలతో ఆనందంతో రాజభవనం కాస్త కలకల్లాడుతూ ఉంది. ఆ తర్వాత కొందరు చెలికత్తెలు సీతాదేవి చేతిలో ఏవో ఉంచి చేతిని ముడిచేశారు, అంటే గవ్వలు పెట్టారు, పెట్టి ఆ చేతిని ముడిచేశారు. సీతమ్మ పిడికిల్లో ఉన్నది ఒక గవ్వ రెండా అని రాముడిని ప్రశ్నించారు ఆ చెలికత్తెలు. ఒక్కటే అన్నాడు రాముడు. ఇంతవరకు ఒంటరిగానే ఉన్నారు, ఇప్పుడు ఇద్దరై కూడా ఒక్కటే అంటున్నారే అని చమత్కారం చేశారు చెలికత్తెలు. అప్పుడు లక్ష్మణుడు వచ్చాడు. మా అన్నగారు చెప్పింది నిజం, వివాహమైన తర్వాత దంపతులు ఒక్కటే జీవిస్తారు అన్నాడు లక్ష్మణుడు. అందుకని ఇద్దరైనా ఒక్కటిగానే జీవిస్తారు కనుక ఒక్కటే అదే కరెక్టు అన్నాడు. అందుకని ఒకే బాణం ఒకే మాట ఒకే పత్ని, ఇది రాముడి యొక్క జీవితం అన్నాడు లక్ష్మణుడు. రాముడు అద్వైతమూర్తి, ద్వైతం ఆయనకి తెలియదు. ఇక వివాహ సమయాన కన్యని స్వీకరిస్తూ, అంటే మంత్రంలో ఉంటుందన్నమాట, కన్యని ఇచ్చేటప్పుడు నేను స్వీకరిస్తున్నాను అని ఆ భర్త అంటాడు, ఆ పెళ్ళికొడుకు అంటాడు ప్రతిగృహణామి అని. ఆ మాట రాముడు అన్నాడు, ప్రతిగృహణామి అంటే నేను స్వీకరిస్తున్నానని. కానీ లక్ష్మణుడు మాత్రం పలకడు. అయోధ్యావాసులకు ఇవ్వటమే కానీ తీసుకోవటం చేత కాదు, తీసుకోరు అందుకని నేను పలకను అన్నాడు. అదేమిటయ్యా, మీ అన్నగారు బలికాడు కదా, మీ అన్నగారు బలికిన తర్వాత నీకేమిటి అభ్యంతరం అన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఏవో నాకు అదంతా తెలియదు, నేను మాత్రం బలకనున్నాడు. అప్పుడు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి, లక్ష్మణ అలా అనకూడదు, అలా పలకాలి తప్పదు అన్నాడు. గురువు చెప్పాడు కాబట్టి పలుకుతున్నా, అంతేగాని నాకు మాత్రం ఇష్టం లేదు అని పలికాడట. ఇదిగో ఈ ప్రకారంగా నవ్వులు పూలై రాజభవనం అంతా కూడా అంతా విరజిమ్ముతా ఉంది. ఈ ప్రకారంగా సీతారాముల యొక్క కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ విషయాన్నే మనం ఇక్కడ రామాయణం ద్వారా మనం తెలుసుకోవటం జరుగుతుంది. ఎందుకనంటే కేవలం వివాహం జరగటం మాత్రమే రామాయణంలో ఉన్నా, మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి కొంత వినోదాన్ని కలిగించడం కోసమని చెప్పుకోవటం జరిగింది. ఇక కళ్యాణం అయిపోయిన తర్వాత జరిగినటువంటి విషయాలు కానీ, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు తిరిగి వెళ్ళటం కానీ, పరశురాముడు ఎదురుగా రావటం, ఇక అదంతా కూడా మనం రేపు